నంద్యాల డిఆర్డీఏ సహవాసభ్యులందరూ కూడా ఎస్ఎఫ్జే 158 సహవాసాలు పక్షంగా అభినందనలు, శుభాకాంక్షలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నా. మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ప్రతిష్ట ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ఈ సహవాసాన్ని ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, రామ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు, ప్రేమయై ఉన్నారు. అయా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అన్నారు. నిజమే ప్రభువా, మీ కోపం కంటే మీ ప్రేమ అధికం. దీర్ఘశాంతం చూపిస్తున్న దేవుడు నాయన, అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరే ఆలస్యం చేస్తూ ఉన్నారు. మీ బిడల సాక్ష్యాలు బట్టి స్తుతిస్తూ ఉన్నారు. డిఆర్డిఏని మీరు ఎంతగా ప్రేమించి విస్తరింపు చేస్తున్నారు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తాను అన్నారు. నీ బిడలో ప్రభువా, నాయన నిజముగా నీయందు విశ్వాసంతో వచ్చే సంవత్సరం అన్ని జిల్లాలు డిఆర్డిఏ సహవాసాలు కట్టుబడాలని, సూర్యాపేట డిఆర్డిఏ 2వ వార్షికోత్సవంలోని బిడలు ప్రార్థన సహాయం కోరారు. మీరు కార్యం చేస్తున్నారు, మీకు వందన. కోఆర్డినేటర్స్ మీటింగ్ లో నైనా మేము ఇంకా సహవాసాలు కట్టుకోవాలని మీ దాసురాలు ప్రార్థన సహాయం కోరింది. వారు ప్రార్థన చేస్తున్నారు, మీరు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. రేపు 17వ తేదీన ఆంధ్ర డిఆర్డిఏ కుటుంబాలన్నింటినీ మీరు ఐక్యపరుస్తున్నారు. నంద్యాల దూరంగా ఉన్న విజయవాడ రావడానికి మీ బిడ్డలకున్న గొప్ప ఆసక్తిని బట్టి, వారు గుర్చి విన్న సాక్ష్యాన్ని బట్టి, నాయనా సిస్టర్స్ మాట వినడానికి కూడా లోబడుతూ ఉన్న నాయనా నిన్ను ప్రేమించే బిడ్డలు సహోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. దేవమా, మీరు ఈ సహవాసాన్ని బలపరచండి. అవును, డిఆర్డిఏలో ఎక్కువ మంది విమెన్ స్టాఫ్ ఉన్నారు. నాయనా బ్రదర్స్ దొరకరనుకున్నాం, మీరు బహుమానంగా బ్రదర్స్ ఇచ్చారు. వారు క్యాలెండర్ పరిచయం చేస్తూ అనేక మందిని కలుస్తూ ఉండగా డిఆర్డిఏ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నంద్యాల డిఆర్డిఏని మీరు ఉంచమని, దాని కొరకే ఎంతో శీఘ్రంగా వారికి విడిపోవడం ఇష్టం లేకపోయినా, మీరు నశించిన దాన్ని వెతకి రక్షించడం కొరకు విస్తరింపు చేయడానికి మీరు విడగొడుతున్నందుకు, అయినా కలిసి ప్రార్థన చేసే ఆ బంధాన్ని మీరు ఇచ్చినందుకు, మాకిచ్చిన సెంట్రల్ కాన్ఫరెన్సెస్ ని బట్టి, ఎస్ఎఫ్జేల గురించిన ఐక్యతను బట్టి, ఏకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ 159వ సహవాసం నంద్యాల డిఆర్డిఏని మీ పరిశుద్ధ పాదాల వద్ద ప్రతిష్ట చేస్తూ ఉన్నాం. తండ్రి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపు చేయండి, మీ సంపూర్ణ చిత్తాన్ని జరిగించండి, మా అందరి ప్రార్థనలు కించండి. ఎన్నిక లేని డిపార్ట్మెంట్గా, చిన్న డిపార్ట్మెంట్గా, చిరు ఉద్యోగులుగా కనబడుతున్న వారందరినీ ఆత్మీయతలో మాకంటే బలవంతం చేయండి. ప్రభువా, మాకు పురుకొల్పుగా సవాలుకరంగా మీరు ఉంచండి. నిజముగా డిఎస్డిఆర్డిఏని కట్టారు, ఊహించిన రీతిలో మీ ప్రణాళికను బట్టి ఆంధ్ర డిఆర్డిఏని కట్టారు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సూర్యాపేట డిఆర్డిఏని మీరు కట్టారు, నంద్యాల డిఆర్డిఏని మీరు కడుతున్నారు. డిఆర్డిఏ ఆంధ్ర స్త్రీల సహవాసం, తెలంగాణ స్త్రీల సహవాసాన్ని కూడా మీరు కట్టారు. 6 సహవాసాలుగా విస్తరింపు చేశారు. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ రేపు 17వ తేదీన కూడా మీ కృప మాకు దయచేయమని, అందరిని చూసి ఎలుగెత్తి మిమ్మల్ని స్తుతించినట్లుగా వారందరూ కలిసి దర్శనాన్ని పొందుకొని ఆయా స్థలాలను ప్రభువా పట్టుకోవడానికి మీరు నడిపించమని కూడా వేడుకుంటూ, సహవాసానికి క్షేమాభివృద్ధి కలగ చేయమని, ఫలింపును దయచేయమని మీరు దీవించమని వేడుకుంటూ, సంఘముగా నీ బిడలుగా మేమందరం ఈ సహవాసాన్ని మీ పాదాల వద్దకు తీసుకొస్తూ అంగీకరించమని ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నంద్యాల డిఆర్డిఎన్ బలపరచడానికి బాధ్యతగా ప్రార్థన చేశారు. ఈ రాత్రి వారిని ప్రోత్సహించడానికి వచ్చిన అన్ని సహవాసాల సభ్యులకు, నాయకులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కగా దర్శనాన్ని అర్థం చేసుకొని ఆంధ్ర తెలంగాణలో అన్ని జిల్లాలను పట్టుకోవాలన్న భారంతో మీరు ప్రేమపూర్వకంగా విడిపోవడానికి, విస్తరించడానికి, నూతన సహవాసాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతా ఉన్న తెలంగాణ డిఆర్డిఏ సహవాసానికి, ఆంధ్ర డిఆర్డిఏ సహవాసానికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రభు కార్యాలు మనుషుల కార్యాలు కాదు. ఒక మాట మాత్రం సాక్ష్యాలు విన్న తర్వాత చెప్పాలనిపిస్తా ఉంది. ఫోన్ చేస్తే ఎవరితరా ఫోన్ చేసింది అన్న ఆ మాటలు జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసేదే. అది విమనుకున్న అంత తక్కువ చిన్న చూపు చూసే పరిస్థితుల్లో డిఆర్డిఏలో ఎట్లాగా ఒక సిస్టర్ నంద్యాల డిఆర్డిఏ సహవాసాన్ని ఎక్కడుండి అక్కడికి వెళ్లకుండా ఫోన్లో కట్టిందన్నది నిజంగా ప్రభుని స్తుతించాలి. ప్రభు కార్యం మనుషుల కార్యాలు కాదు. అందుకే చాలాసార్లు బలంగా చెప్పే మాట, క్రీస్తులో స్త్రీ అని పురుషుడను లేదు. నేను బలంగా వాదిస్తూ బలంగా బోధిస్తున్న సత్యం సంఘంలో స్త్రీ పాత్ర. గలతీయులకు రాసిన పత్రిక 3:5, గలతీయులకు రాసిన పత్రిక 5:5 ఈ మాట చదువుకోవాలి. 3:27, 27, 28 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎస్ఎఫ్జిలో ఆఫీసరు సబార్డినేట్ అన్న భేదం లేదు. దాన్ని బట్టి ప్రభువు స్తుతించాలి. పురుషుడని స్త్రీ అనే భేదం, ఎక్కువ తక్కువ ఆ భేదాలు కూడా లేకుండా అలాంటి ఐక్యతను ప్రభు తీసుకొస్తున్నారు. ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభువు స్తుతిస్తూ ఉన్నాను. మొన్న లాస్ట్ వీక్ హైదరాబాద్ యానివర్సరీ చేశాం. హైదరాబాద్ యానివర్సరీలో హైదరాబాద్ స్త్రీల సహవాసం హైదరాబాద్ సహవాసం కంటే బలంగా ఉంది. ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో స్త్రీల సహవాసాలు జిల్లా సహవాసం కంటే బలంగా ఉన్నారు. కారణం, అవకాశం ఉంది, అంతగా ప్రభుని ప్రేమించే హృదయం ఉంది. కానీ ఎందుకో సాతాను మోసం స్త్రీలను తక్కువగా చూడడం. అలాంటి ఆ మోసంలో నుంచి, ఆ లోక పోకడిలో నుంచి డిఆర్డిఏ సహవాసాన్ని ప్రభు విడిపించి నడిపిస్తున్నాడు అన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. డిఆర్డిఏ సహవాసాన్ని కట్టినప్పుడు మొదటిగా తెలంగాణలో అనసూయ సిస్టర్ తన యాక్ట్, తన ద్వారా తెలంగాణ డిఆర్డిఏ కట్టాం. ఆంధ్రలో ఈ నాగరత్న సిస్టర్ అంజలి సిస్టర్ ద్వారా ఆంధ్ర డిఆర్డిఏ కట్టబడింది. సరే, సిస్టర్స్ నిలబడ్డారు, ఏమవుతుంది అని చూస్తున్నాం. గాని ప్రభువుకు స్త్రీ అని పురుషుడని లేదు. ఎవరు అప్పగించుకున్నా వారిని వాడుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. అందుకే మనం చదివిన ఈ మత్తయి సువార్త 3:1, ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి అన్న మాట దగ్గర కూడా నేను ఈ కొన్ని వాక్యాలు మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నా. ఆదిలో అవ్వ ద్వారా పాపం వచ్చింది, తను మోసంలో పడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు మరలా మరియను ఏర్పాటు చేసుకుని కన్యకను ఏర్పాటు చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రభుని ఎంతైనా స్తుతించాలి. సంఘంలో ఆ భేదాలు లేవు, ప్రత్యేకించి ఎస్ఎఫ్జే సంఘంలో కూడా ఆ భేదాలు లేవు. అట్లా మనం కొనసాగుదాం. ఎవరు అప్పగించుకున్నా ప్రభు వాళ్ళని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను ఎందుకో ఈ డిఆర్డిఏ సహవాసం కొరకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు పంచుకోవడానికి ఆశ కలిగి ఉన్నాను. వాక్యం వదుకొద్దాం. రైట్, మీకు కొంచెం బాగుంటుంది, ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ఈ వర్తమానాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అవసరం ప్రధానమైనది కూడా, కాబట్టి దీన్ని కొంచెం మీకు మొబైల్ ఫోన్ ని అడ్డు తిప్పుకుంటే మీకు పీపీటీ బాగా కనబడుతుంది. నిలువుగా పెట్టుకుంటే అంత బాగుండదు, కానీ మీరు అడ్డు తిప్పుకుంటే మీకు పీపీటీ బాగా కనబడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఒక వాక్యం చదువుకుందాం. మొదటి వ్యూహాన్ పత్రిక 3వ అధ్యాయం. మొదటి వ్యూహాన్ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనాల నుంచి కొన్ని వాక్య భాగాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్య సందేశం నేను అరగంట మించి మాట్లాడను, తర్వాత అందరం కలిసి ఈ సహవాసం కొరకు ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒక్కరిని ఒకడు ప్రేమింపవలనది మొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యిన వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవేయు, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండెను కనుకనే కదా. ప్రిలరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, ఇద్దరు లీడర్స్ కనబడుతున్నారు, ఇద్దరు నాయకులు కనబడుతున్నారు, ఇద్దరు రాజులు కనబడుతున్నారు. క్రైస్తవ జీవితం అంటే మనం అందరం కలిసి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుకోవడం మాత్రమే కాదు. క్రైస్తవ జీవితం అంటే మనం అందరం కలిసి యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే ధ్యానించటం కాదు, అర్థం చేసుకోవడం కాదు. క్రైస్తవ జీవితం అసలుకి యేసు మనం చదివిన మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు యేసుగా ఎందుకు వచ్చాడు? క్రీస్తు అంటే రాజు, అభిషక్తుడు, అధిపతి. యేసు అంటే రక్షకుడు. దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఈరోజు మనం రావడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? ఈరోజు కూడా ఆఫీస్లో అసెంబ్లీ జరుగుతూ ఉంది, డ్యూటీ చేస్తూ ఉంటే ఒక ఎస్ఐ గారు నాతో పాటు డ్యూటీకి వచ్చింది. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆడపిల్ల కదా, ఎక్కువగా మాట్లాడలేం కదా. తను చాలా మంచి విశ్వాసం, కానీ బాధ అనిపించే మాట, అందరూ మంచి విశ్వాసులే అని వాళ్ళు అనుకుంటున్నారు. సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి, గురి గమ్యం లేకుండా ఆదివారం గుడికి వెళ్తే చాలు. మేము దీపెంతుకొస్త మిషన్ అంటుంది ఆవిడ, మేము ఇంకెవరితోనూ కలవం అంటది, మాకు చాలా బాగుంటది అంటది. సరే మంచిది, దేవుడితో ఉండడం ముఖ్యం, కానీ ఆదివారం భక్తి ఎంతవరకు సరిపోతుందా అన్నది నా భయం. ఏం చేయకుండా గుడికి వెళ్ళి కూర్చుంటే సరిపోతుందా అన్నది కూడా నా భయం. ప్రధానంగా చదువుతున్న ఈ వాక్యం ఏంటంటే, అపవాది సంబంధులు, దేవుని సంబంధులు, రెండు వర్గాలు. అపవాది సంబంధులు, దేవుని సంబంధులు, రెండు వర్గాలు. అందులో 8వ వచనం అంటుంది, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. ఎవరో కూడా ముఖం మీద రాసుకోరు నేను సాతాను సంబంధిని అని. ఎవరో కూడా మెల్లలో ట్యాగ్ తగిలించుకొని, ఐడి కార్డు తగిలించుకుంటున్నట్టుగా తగిలించుకొని నేను సాతాను సంబంధిని అని తిరగరు. అందరూ చాలా పైకి మాత్రం తెల్ల చొక్క వేసుకొని చాలా బాగుంటారు, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు, చాలా హుందాగా ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, పై రూపాన్ని బట్టి కాదు, క్రియలు బట్టి నీకు అర్థం కావాలి. ఏం పని చేస్తున్నారు, దేనికోసం బ్రతుకుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు అన్నది అర్థమైతే దాన్ని బట్టి వాళ్ళు ఏ పార్టీ, ఎవరు సంబంధులు అని మనకు అర్థమవుతుందట. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. పాపానికి ఈ 3వ అధ్యాయం వచ్చే డెఫినేషన్ ఏంటంటే, ముందు వాక్యం 4వ వచనం, ఆజ్ఞాతిక్రమమే పాపం. చెప్పింది చేయరు, దేవుడు చెప్పింది చేయరు, దేవుడు చెయ్యొద్దన్నదే చేస్తారు, బైబిల్లో రాయబడ్డ దానికి వ్యతిరేకంగానే ఉంటారు, బైబిల్లో చెప్పిన దాని ప్రకారంగా ఉండరు. ఎవరైతే వాక్యానుసారంగా జీవించరో వారు రాసుకుందాం అపవాది సంబంధులు. ఈవెన్ ఎస్ఎఫ్జేలో ఈ రాత్రి కాన్ఫరెన్స్ కు వచ్చిన ఈ 435 మందిలో కూడా ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవించరో వాక్యం అంటుంది వారు అపవాది సంబంధులు. అపవాది ఏం చేస్తాడు, పాపం చేస్తాడు, ఆజ్ఞను అతిక్రమిస్తాడు. కమిషన్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ద లా ఈజ్ అన్ అఫెన్స్. ఆజ్ఞాతిక్రమం పాపం, ఆజ్ఞను పాటించకపోవడం పాపం, ఆజ్ఞను ధిక్కరించడం పాపం, ఆజ్ఞను పాటించకపోవడం పాపం, చేయకూడనవి చేయడం పాపం, చేయాల్సినవి చేయకుండా కూర్చోవడం కూడా పాపమే. సాతాను బైబిల్ ఏం చెప్పిందో దానికి ఆపోజిట్ గా చేస్తాడు. అపవాది సంబంధులు బైబిల్ ఏం చెప్పిందో దానికి ఆపోజిట్ గా చేస్తారు. వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా, వాక్యాన్ని పట్టించుకోకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అపవాది సంబంధులు అని రాసుకోవాలి మనం. రెండో మాట, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడు ప్రత్యక్షమాయను. క్రీస్తు ఏసు ఎందుకయ్యాడు, పరలోకంలో ఉన్న దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? మనం ఎలా అనుకుంటాం, దేవుడి దగ్గరికి వస్తే మనకేమొస్తుంది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. నిజమే, అన్ని దీవెనల కంటే గొప్ప దీవెన ఏంటంటే సాతాను మోసంలోంచి బయటకు రావడం, సాతాను క్రియల్లోంచి బయటకు రావడం, సాతాను ఉచ్చులోంచి బయటకు రావడం. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది అపవాది క్రియను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అపొస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వచనం, 3వ అధ్యాయము 26వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. దేవుడు మనం దీవించాడు. దీవెన అనగానే వెంటనే మనకు డబ్బులు గుర్తొస్తున్నాయి. దీవెన అంటే డబ్బులు కాదు, దీవెన అంటే సాతానులో నుంచి బయటికి రావటం, సాతాను క్రియల్లోంచి బయటికి రావటం, దుష్ట స్వభావంలోంచి బయటకు రావటం, మోసంలోంచి బయటకు రావటం. దేవుడు తన సేవకుని పుట్టించాడు. ఎందుకోసం? మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు పంపెను. మూలవాక్యం మొదటి యోహాను పత్రిక 3:8. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు ప్యాసేజ్ ఒక్కటి చదివితే నాకు అరగంట అయిపోద్ది. నేను మొదటి నుండి పాపం చేస్తున్నాడు అన్న మాట మీద, ఆ మొదటి నుంచి పాపం చేస్తున్న వాడి క్రియలను మనకి బట్టబయలు చేస్తూ వాని మోసంలో నుంచి విడిపించడానికి, వాని క్రియలను లయపరచడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు అన్న ఒక్క మాట అర్థం చేయించడానికి నేను ఈ టైటిల్ పెట్టుకున్నాను. మనిషికి ఏ దేనిలో పతనం వచ్చింది, ఆ మనిషికి క్రీస్తు దగ్గరే సమాధానం దొరికింది. ఏం కోల్పోయాం ఏ దేనిలో, యేసు నమ్ముకుంటే ఏం పొందుకుంటాం? సాతాను వల్ల మనకు వచ్చిన శాపం ఏంటి? యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల మనకొచ్చే ఆశీర్వాదం ఏంటి? బైబిల్ చాలా స్పష్టంగా చెప్పే మాట, దేవుడు దీవిస్తాడు. దురదృష్టం ఏంటంటే దీవెన అనగానే మనకి వస్తువులు కనబడుతున్నాయి, ఆస్తులు కనబడుతున్నాయి. కానీ దీవెన అన్న మాట దగ్గర ఆ కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైన దేవుని తెలుసుకోవటం, దేవుని దగ్గర సర్వాన్ని కోల్పోయి బెగ్గర్లాగా రోడ్డు మీద నిలబడ్డ ఆ స్థితి కంటే భయంకరమైంది సాతాను మోసంలో బ్రతకటం, దేవుని ఉగ్రతలోకి వెళ్ళటం. కాబట్టి ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోవడానికి, క్రీస్తును అర్థం చేసుకోవడానికి మనం ఏదేం తోటలోకి వెళ్ళాలి. ఏదేం తోటలోకి వెళ్తే ఆది నుంచి వాడు ఎట్లా పాపం చేస్తున్నాడు, వాడి పాప క్రియల నుంచి దేవుడు మనం విడిపించడానికి ఎలాంటి ప్రణాళిక క్రీస్తులో వేశాడో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రిలరా, దీన్ని ఇలాగా 2 సెక్షన్స్గా చూద్దాం. ఒకటి, శాపమునకు ముందు మానవునికి దేవుడిచ్చిన ఆధిక్యతలు ఏమైనా ఉన్నాయా? దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా చేశాడు? ఈరోజు మనకు తెలుసు మన పరిస్థితులు బాగోలేదు. సోదరి సాక్ష్యం ఇచ్చినట్లుగా నాకున్న అనారోగ్య సమస్య, ఆపరేషన్ చేయించుకున్నాను, 5 నెలల పాటు ఏం పని చేయకూడదన్నారు, డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి, అయినా నాకు కొంతమంది సహాయం చేశారు, నేను నా కుటుంబాన్ని పోషించుకుంటూ సేవ చేస్తున్నాను. వాస్తవమే, అందరి జీవితాల్లో మనం ఏం చూస్తున్నామంటే మనం వీఆర్ నాట్ ఎంజాయింగ్ బ్లెస్సెడ్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దేవుడు మానవుని జీవితం కొరకు ఉద్దేశించిన ఆయన చేసిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఈరోజు మనం అనుభవించట్లా. ఆరోగ్యం బాగోలేదు, స్థితిగతులు బాగోలేదు, మనం ఊహించినట్టుగా మన జీవితం లేదు, మన జీవితం మన కంట్రోల్ లేదు, మనమే కంట్రోల్ తప్పి కాలం కంట్రోల్లోకి వెళ్ళిపోయాం, కాలచక్రంలోకి వెళ్ళిపోయాం. ఈవెన్ వైరస్ మన భయపెడుతుంది, బ్యాక్టీరియా మన భయపెడుతుంది, అన్ని భయపెడుతున్నాయి. భయం గుప్పిట్లో ఉన్నాం, మరణ భయంతో ఉన్నాం, కన్నీళ్లతో ఉన్నాం. బైబిల్ భక్తులు మాట్లాడే మాట అదే. మోషే భక్తుడు 90వ కీర్తనలో మానవ జీవితాన్ని ఎట్లా వర్ణిస్తాడు? 90వ కీర్తన 10వ వచనం, మాయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అయినా 70-80 సంవత్సరాల జీవితాన్ని వడబోసి చూస్తే ఏం కనబడుతుందంటే ఎక్కువ దుఃఖం, ఆయాసం, ఆనందం కాదు, సంతోషం కాదు. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. కాబట్టి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో మోషే భక్తుడు మాట్లాడిన ఆ మాటలు ఇప్పటికి ఆ మాటలు మాట్లాడి 3000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం అదే చెప్పగలం, ఏముంది జీవితంలో, ఆయాసమే, కష్టమే, దుఃఖమే, కన్నీరే. ఈ వర్తమానం చెప్పడానికి ముందు నాకు 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ 2 ఫోన్ కాల్స్ హోల్డ్లో పెట్టాను, మెసేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని. ఆ 2 ఫోన్ కాల్స్ లో ఒక ఫోన్ కాల్ ఏంటంటే, ఐసీయూలో హాస్పిటల్లో ఉందావిడ, తన కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక ఆవిడ రేపు హాస్పిటల్కి వెళ్తుంది సర్జరీకి, ఆవిడ కోసం ప్రార్థన చేయాలి. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే అలాగే ఉంటది, ఎంత మార్పులే ఉండవు. మనకి మ్యాటర్ అర్థమైతే, స్టోరీ అర్థమైతే, మనం ఆ పరిస్థితులను విశ్వాసంతో ఎట్లా జయించాలి అన్నది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు జీవితం బాగుంది అని నేను అన్ను, ఒకవేళ బాగున్నట్టుగా నీకు అనిపిస్తే అనిపించవచ్చు, కాక ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఎప్పటికీ నువ్వు ఆరోగ్యంగా ఉండు, ఎప్పటికీ సంతోషంగా ఉండు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మూలాలను అర్థం చేసుకుందాం, వాక్య సత్యాలను అర్థం చేసుకుందాం, వాక్య సత్యాల మీద విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ట్రై చేద్దాం. చాలా విషయాల్లో మనం మేలు పొందుతాం, చాలా విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని చేసినప్పుడు చాలాసార్లు ఈ మాట లోకంలో వింటాం, దేవుడు మనుషులతో బొమ్మలాట ఆడుతున్నాడు, ఆయనకు నచ్చినట్టుగా చేసి పడేశాడు, తీరా వచ్చి చూస్తేనేమో పరిస్థితులు ఏమీ బాగోలేదు, నా కర్మ కాలిపోయింది, ఏవి నా కండిషన్లో లేవు, చాలా దుఃఖం, చాలా వేదన రాగానే వెంటనే గుర్తొచ్చేది ఆయనే, మన నిందించేది ఆయనే, నువ్వు మమ్మల్ని ఎందుకు ఇట్లా పుట్టించావు, ఎక్కడెందుకు పుట్టించావు, ఇలాంటి పరిస్థితులు ఎందుకు పుట్టించావు, ఈ కష్టాల మధ్య నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి ఆయన పాయింట్ అవుట్ చేస్తాం. నో, బైబిల్ ఏమంటుందంటే దేవుడు మనిషిని చేసినప్పుడు ఎట్లా చేశాడు, ఆదికాండం 1:27 వెళ్ళాలి. ఆదికాండం 1:27 వెళ్తే వాక్యం చాలా సూటిగా మనతో మాట్లాడేమాట, ఎంత ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడో వాక్యం మాట్లాడుతూ ఉంది. 1:26 కూడా చదవాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చెప్పున నరులను చేయదము. నన్ను బాగా ఉత్తేజపరిచే మాట, మనం చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఎలా చేద్దాం అనుకున్నాడంటే తన స్వరూపంలో చేద్దాము అనుకున్నాడు, తన పోలికనిచ్చి చేద్దాము అనుకున్నాడు. నిజంగా ఎంత గంభీరమైన మాట, దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు, కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి తన ఇమేజ్ని ఇవ్వాలనుకున్నాడు, తన రూపాన్ని ఇవ్వాలనుకున్నాడు, తన పోలికనివ్వాలనుకున్నాడు. చాలా మందికి అర్థం కాక మనం ఉన్నట్టుగా దేవుడికి కూడా ముక్కు, కాళ్ళు, చేతులు, కనులు ఉంటాయని భావిస్తున్నారు. దేవుడు శరీరం కాదు, ఆత్మ. 4:24 ప్రకారం దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుడు ఆయన ఏమంటాం, ఆల్మైటీ, ఓమ్నిపొటెంట్, ఓమ్నిసైంట్, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, అన్లిమిటెడ్ గాడ్, ఇన్ఫినైట్ గాడ్, అనంతుడైన దేవుడు, పరమ ప్రభు, ముల్లోకాలకు అధిపతి, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు. ఉదయం బైబిల్ స్టడీలో మనం దేవుని పేర్ల మీద ధ్యానం చేస్తున్నప్పుడు అయా నీ పేరేంటి, అయాం అయాం అన్న పేరుతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను ఉన్న దేవుణ్ణి, ఎప్పుడుంటావు, ఎప్పుడూ ఉంటాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఏకరీతిగా ఉండు సర్వాధికారి. ఈ గొప్ప దేవుడు నిన్ను నన్ను చేయాలనుకున్నప్పుడు తన పోలికలో చేయాలి అనుకున్నాడు. 26 వచ్చిన 2వ మాట ఏమంటుందంటే, కేవలం పోలికే కాదు అథారిటీ కూడా ఇవ్వాలనుకున్నాడు. 20 మొదటి అధ్యాయం 26 రెండో భాగం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు ఎలా చేయాలనుకున్నారంటే పోలిక ఇవ్వాలనుకున్నాడు. ఒట్టి పోలికే కాదు, పవర్ కూడా ఇవ్వాలనుకున్నాడు, అథారిటీ ఇవ్వాలనుకున్నాడు. దేవుడు తన సింహాసనాన్ని ఎవరికి ఇవ్వడు. దేవుడి సింహాసనాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. కానీ మనిషిని, దేవుని కుమారుడు కాబట్టి తన అధికారాన్ని, అధికారాన్ని జంతువుల మీద అధికారాన్ని మనిషికి ఇస్తున్నాడు, పక్షుల మీద అధికారాన్ని మనిషికి ఇస్తున్నాడు. ఏలికగా చూడాలనుకుంటున్నాడు, రాజుగా చూడాలనుకున్నాడు. అలాంటి ఉద్దేశంతో నిన్ను నన్ను చేశాడు. పోలిక అంటే కేవలం శరీరాకారం కాదు, అది ఆత్మ. దేవుడు తన ఆత్మనిచ్చాడు. కేవలం ఆత్మనివ్వడమే కాదు, అథారిటీని కూడా ఇచ్చాడు, అధికారాన్ని కూడా ఇచ్చాడు. అందుకొరకు ఈరోజు మనం చూస్తున్నాం, ఏ పులి, ఏ సింహం, ఏ ఏనుగు, మనకున్న ఈ అథారిటీ వాటికి లేదు, క్రియేటివిటీ వాటికి లేదు. అవి దేన్ని చేయలేవు, బట్టలు కుట్టుకోలేవు, సైకిల్ తొక్కలేవు, కారు నడపలేవు, వంట వండుకోలేవు, రాయలేవు, పాడలేవు, చదవలేవు. మనం జంతువులం కాము, మనం జంతువులం కాము. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ తప్పు, పిల్లలకు పాఠాలు నేర్పిస్తున్న పాఠాలు తప్పు. నాట్ ఏ యానిమల్, మ్యాన్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఆర్ గాడ్స్ ఇమేజ్, దేవుని ప్రతిరూపం, దేవుని స్వరూపం, దేవుని సంతానం, దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. అది బైబిల్ నీకు నాకు ఇచ్చే పరిచయ వాక్కులు. అరే బాబు, నువ్వు ఎవడో అనుకున్నావు, అలా తప్ప అనుకుంటున్నావా? దేవుని స్వరూపం, దేవుని పోలిక, సృష్టి మీద ఏలిక. మీ బాబు ఎవరనుకుంటున్నావు? నీ తండ్రి ఎవరనుకుంటున్నావు? ఆయన ఎంత గొప్ప నీకు అర్థమైతే మొత్తానికి కంప్లీట్గా మన థింకింగ్ మారిపోద్ది, మన థింకింగ్ మారిపోద్ది. యేసుక్రీస్తు ప్రభు 4 సువార్తల్లో అసలుకి నొక్కి 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 చెప్తా ఉంటాడు, మాటకు ముందు మాట తర్వాత. ఏ వాడే పదం ఏంటంటే, మీ తండ్రి పరలోకముందున్న మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? దేవుని కుమారుడు, కుమారుడైన దేవుడు. ఆయన వేరే మాట వాళ్ళ, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. గంభీరమైన మాట. ఆ మాట మనం పట్టుకోవాలి, ఆ మాట మనం పట్టుకోవాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం ఆయన అంటాడు 17వ వచనం, 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేనింకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాడిని వద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పు. నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు. ఎంత ఆధిక్యత దేవుడు మనిషికి ఇచ్చాడో, నీకు నాకు ఇచ్చాడో. మనం దేవుని పిల్లలు, దేవుడు మనకు తండ్రి. ఎట్లా తండ్రి అయ్యాడు? ఆయన పొలుకులో చేసుకున్నాడు. ఎట్లా తండ్రి అయ్యాడు? ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అది మన బిగినింగ్, అది అది మన బిగినింగ్. కాబట్టి మొదటి అధ్యాయం 28వ వచనంలో మనం ఏం చూస్తాం, 27వ వచనంలో ఏం చూస్తున్నాం, 26వ వచనంలో ఏం చూస్తున్నామంటే, ఏలండి ఏలండి, 28 కూడా చదవాలి. దేవుడు వారిని ఆశీర్వదించాను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకోండి, నిందించండి, విస్తరించండి అంటున్నాడు. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవును ఏలండి. ఏలుడైన దేవుడు వారితో చెప్పాడు. పోలికనిచ్చాడు, రెండు అథారిటీ ఇచ్చాడు, రూలింగ్ కూడా ఇచ్చాడు. దేవుడు మనం చేసినప్పుడు ఎంత గొప్పగా చేశాడు అర్థం కావాలి. 28వ వచనం ఇంకేం చదువుతున్నామంటే, దేవుడు మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వాదకరమైన జీవితం, శాపం లేదు, కన్నీరు లేవు, దుఃఖం లేదు, శ్రమ లేదు, నొప్పి లేదు, జబ్బు లేదు. దేవుడు మనం చేసినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, భూమంతటిని నిండించేటట్లుగా ఆశీర్వదించాడు. బ్లెస్డ్ లైఫ్ దేవుడు మనకిచ్చాడు, అది మన ప్రారంభం. 29వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనాలు ఇచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షం మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం. దేవుడు తన సొత్తంత, తన సృష్టి అంత, తన సొమ్మంత మనకు దోచిపెట్టాడు, మనకు దోచిపెట్టాడు. పెరట్లో జాంకాయ కోయడానికి ఎవరైనా రాయేసి కొడితే ఎంత కోపం వస్తుందో, ఎంత కోపం వస్తుందో నా చెట్టు. అంతగా మనం కష్టమైపోయిన పరిస్థితి, రూపాయి లేకపోతే ఏమీ కొనుక్కోలేము, ఏమీ తినలేని పరిస్థితి. కానీ దేవుడు ఒక చెట్టు ఒక పండు కాదు, ఏదైనా తోట ఎంత గంభీరమైందో ప్రతి విధమైన వృక్ష ఫలాలను అక్కడ మొలిపించాడు. ఉచితం, ఉచితం, రేటే లేదు, కాస్ట్ లేదు, వెల లేదు, వెల లేదు, ఉచితం అన్ని ఇచ్చాడు ఆయన. 29వ వచనంలో, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు ప్రతి చెట్టు అంటే డ్రై ఫ్రూట్స్ విత్తనాలు, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షము, ఈ ఫ్రూట్స్ అవి మీకు ఇచ్చాను, అవి మీకు ఇచ్చాను, ఫ్రూట్స్ ఇచ్చాను, డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను, మీ ఇష్టం, మీ ఇష్టం. 2వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు, తినవచ్చు, తినాలి కాదు, తినాలి కాదు, తిని తీరాల్సిందే, తినకపోతే కడుపు కాలిపోతుంది, తినకపోతే షుగర్ లెవెల్ పడిపోతుంది, తినకపోతే బాడీ వీక్ అయిపోతుంది, లేదు కాదు, తినవచ్చు, తినకపోయినా ఏమీ కాదు, తినడానికి ఆరాటపడాల్సిన అవసరం లేదు, తిండి కోసం నాన్న అగచాట్లు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నిజంగా ఫుడ్ ని ఏమంటామంటే ఎంజాయ్మెంట్, ఫుడ్ ఎంజాయ్మెంట్. విచిత్రం అనిపిస్తుంది, ఏమి ఇన్ని రంగులు పెట్టాలా పెట్టాడు, ఇన్ని శబ్దాలు పెట్టాలా పెట్టాడు, ఇన్ని వాసనలు పెట్టాలా పెట్టాడు, ఇన్ని రుచులు పెట్టాలా పెట్టాడు. పెట్టాడు ఆయన గొప్పవాడు, మరి ఆయన గొప్పవాడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ వెరైటీస్, అని చేశాడు, అని చేశాడు. మనిషిని కూడా చేసినప్పుడు, ఆయన ఇమేజ్లో చేసినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇన్ని రకాల ఫ్రూట్స్, తినకపోతే చచ్చిపోతావని కాదు, చావే లేదు, తినచ్చు. ఉచితంగా ఇచ్చాడు, ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈరోజు మనకున్న పెద్ద బాధ ఏంటంటే, ఈ పొట్ట పోషించుకోవడం పెద్ద భారం అయిపోయింది కదా, కాబట్టి పేదరికం దేవుడిని ప్రశ్నించేటట్లుగా చేస్తుంది. నన్ను ఎందుకు పేద కుటుంబంలో పుట్టించావు, అలా పుట్టించలేదు దేవుడు, నిన్ను పేదోళ్ళ పుట్టించలేదు, ఏమి లేకుండా పుట్టించలేదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి వెనకాల ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి ఆలోచించగలిగితే, అబ్బో దేవుడు నిన్ను చాలా గొప్పగా చేశాడు, చాలా గొప్పగా చేశాడు, ఆకలి బాధ లేకుండా చేశాడు, ఆకలి బాధ లేకుండా చేశాడు, తినడానికి ఎన్నో చేశాడు, అన్ని ఫ్రీగా ఇచ్చాడు. కాబట్టి పొట్ట పోషణ కొరకు ప్రాకులాడే జీవితాన్ని దేవుడు మనకి ప్రారంభంలో ఇవ్వలేదు. ఇంకా ఏం చేశాడన్న మాటకు వస్తే 2:7 అంటుంది, ఆదికాండం 2:7 అంటుంది, దేవుడైన యెహోవా నేల మంటుతో నరు నిర్మించి, ఎంత విచిత్రమైన మాట, సూర్యుణ్ణి కలుగునుగాక అన్నాడు, చంద్రుణ్ణి కలుగునుగాక, నక్షత్రాలు కలుగునుగాక, భూమి కలుగునుగాక, సముద్రాలు కలుగునుగాక, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని చేశాడు. మనిషి దగ్గరకు వచ్చేసరికి కలుగునుగాక కాదు, చేతులతో ఆయన స్పర్శతో ఆయన హస్తాలతో ఆయన చేశాడు, నేల మంటితో నరుని నిర్మించి. యోగు గ్రంథం 10:8 యోగు గ్రంథం 10:8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను, నన్ను రూపించి ఉన్నాను. 9 జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, కొమ్మరివాడు కొండను చేసినట్లుగా దేవుడు ఈ మట్టి ఘటాన్ని ఆయన మహిమ గల హస్తాలతో నిర్మించాడు. హస్తాలతో బాడీని దేవుడిచ్చాడన్న మాట దగ్గర మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయితే తప్ప తెలియదు దీని వాల్యూ ఎంతో. మార్కెట్ లో మన బ్రెయిన్ కున్న రేటు, మార్కెట్ లో మన హార్ట్ కున్న రేటు, లివర్ కున్న రేటు, కిడ్నీస్ కున్న వాల్యూ, ఆర్గన్స్ కున్న వాల్యూ ఎంత విలువ అయిందో. చిన్నది ఆ మెదడు నరాల్లో కొంచెం బ్లడ్ బ్లాక్ అయితే చాలు, అప్పుడు తెలుస్తుంది నాడీ వ్యవస్థ ఎంత విలువైందో. ఆ గుప్పిడి గుండెలో ఒక వాల్వ్ క్లోజ్ అయిపోతే తెలుస్తుంది ఎంత విలువైందో. అద్భుతమైన బాడీని స్వహస్తాలతో చేసి మనకిచ్చాడు, చేసి మనకిచ్చాడు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే మనల్ని కలుగునుగాక అనలేదు, చేతులతో చేశాడు, చేతులతో చేశాడు. 2:7 అంటున్న మాట, దేవుడు మట్టితో దేహాన్ని చేసి ప్రాణిగా మనిషిని వదిలేయలేదు, ప్రాణిగా వదిలేయలేదు. ఏం చేశాడంటే తన ఆత్మను మట్టి దేహంలో ప్రవేశపెట్టాడు. 2:7 దేవుడైన యెహోవా నేల మంటుతున్నారు నిర్మించి వాని నాశకారంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. కనాలి అన్న మాట దగ్గర మనం అమ్మ కడుపులోంచి బిడ్డొస్తే కనటం అంటాం, ఒక దాంట్లోంచి ఇంకొకటి వస్తే కనటం అంటాం, ఒక దాంట్లోంచి ఇంకొకటి వస్తే కనడం అంటాం, చెట్టుకు కాయ కాస్తే కనటం అంటాం. దీన్ని ఏమనాలి మరి, దీన్ని ఏమనాలి? ఆత్మరూపి అయిన దేవుడు తన ఆత్మను మట్టి దేహంలో ప్రవేశపెట్టి మనిషిని జీవాత్మగా చేస్తే కనటం కాదా, కనటం కాదా? దేవుని వాక్యం అవును, దేవుడు మన తండ్రి. కుమ్మరివాడు జిగటం మనని మంటి ఘటంగా చేసినట్టు ఆయన పరమ తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఆయన మనం పుట్టించాడు, ఆయనే మనం పుట్టించాడు, ఆయనే మనకు రూపునిచ్చాడు, ఆయన మనకు కన్నాడు, ఆత్మనిచ్చాడు. పిల్లరా ఎంత మనం అడగలేదు. చాలాసార్లు పిల్లలు అంటారు నేను అడిగానా నన్ను కనమని అంటారు. మనమేం అడగల ఆయన కావాలనుకున్నాడు. దేవుడికి ఏదో లేదు అని, ఏదో లేదు అని కనలేదు. పర్ఫెక్ట్ ప్లాన్, ముందు మాట్లాడుకొని ముగ్గురు మాట్లాడుకొని మనిషిని చెయ్యాలనుకొని మనిషికి తన స్వరూపాన్నిచ్చి తన పోలికనిచ్చి తన అధికారాన్నిచ్చి తన స్వహస్తాలతో చేసి తన ఆత్మను మనిషిలో పెట్టి దేవుడు మనిషిని కన్నాడు. 7 ఆధిక్యత, మనిషిని దేవుడు చేసినప్పుడు ఎట్లా చేశాడు అంటే అమరుడుగా చేశాడు, మరణం లేనివాడిగా చేశాడు, ముగింపు లేనివాడిగా చేశాడు, అంతం లేనివాడిగా చేశాడు. 2:9 ఆదికాండం 2:9 దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్య జీవవృక్షమును, మంచి చెడులచి తెలుగునిచ్చు వృక్షము నేల నుంచి మొలిపించాను, అన్ని తినొచ్చు, జీవవృక్షాన్ని కూడా తినొచ్చు, మంచి చెట్ల తెలివినిచ్చి వృక్షాన్ని తినకూడదు. జీవవృక్షాన్ని తింటే ఏమవుతుందట? జీవవృక్షాన్ని తింటే ఏమవుతుందట? మూడవ అధ్యాయము 22వ వచనం, 2వ భాగం. ఆ జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించినేమో. శాపం తర్వాత నిరంతరం జీవించకూడదు కాబట్టి దూరం చేశాడు. అంతకుముందు దూరం లేదు, ఎడబాట్లేదు, తినాలి, తినవచ్చు. దేవుడు ఆదామం చేసినప్పుడు పిల్లోడుగా చేసి వయసు వస్తే పెద్దోడు అవడం కాదు, ఆదామం చేసినప్పుడు కంప్లీట్ మ్యాన్ గా చేశాడు. అవ్వం చేసినప్పుడు కంప్లీట్ విమెన్ గా చేశాడు. వాళ్ళు పెద్దోళ్ళు గారు, వాళ్ళు వృద్ధులు గారు, వాళ్ళ జుట్టు తెల్లబడదో, వాళ్ళ ముసలోళ్ళు కారు, అలా చేశాడు దేవుడు. అమరులుగా చేశాడు. మరణం ఊసేలేదు. 2వ అధ్యాయంలో మరణం ప్రస్తావనే లేదు, ముగింపు ప్రస్తావనే లేదు. అది 7వ ఆధిక్యత. 8వ ఆధిక్యత దేవుడు మనిషికి ఏమిచ్చాడంటే, చాలా సార్లు ఇలాగ అంటాం, ఆకాశం అంత తందిరేసి పెళ్లి చేయాలని. నిజమే, దేవుడు ఆదామును అట్లానే చేశాడు. ముందు ఆకాశాన్ని చేసి, భూమిని చేసి, అన్ని చేసి, సమస్తాన్ని చేసిన తర్వాత అప్పుడు ఆదామం చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేశాడు. బాబు, ఆదాం ఉండడానికి నీడేమైనా ఏర్పాటు చేస్తావా? నీడా? నీడేంది? నీడేంది? వాడు మహారాజు. వాడు ఏదో పంచన ఉండడం కాదు, నీడలో ఉండడం కాదు. ఇదిగో ఏదేనో తోట అంతా వాడిదే, గొప్ప తోట. ఎకరం పొలం ఉంటే మనం చంకలు గుద్దుకుంటాం. ఎకరం పొలమా? ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, భూమిని లోపరుచుకోండి. భూలోకం అంతా నీవే, ఆకాశ పక్షులు నీవే, సముద్రపు జీవులు నీవే, అడవి మృగాలు నీవే, అన్ని నీవే. ఎంత గొప్ప ఆ ఇల్లు దేవుడు ఆదాంకి ఏర్పాటు చేశాడు. మన నివాసం భూలోకపు పరలోకంగా ఉన్న ఏదేను తోట. 9వ ఆశీర్వాదం దేవుడు మనకి ఏమిచ్చాడంటే, 2వ అధ్యాయం 16వ వచనంలో ఏం చూస్తున్నామంటే, దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినవచ్చు. యూ కెన్ చూస్ విత్ యువర్ డిస్క్రిషన్. నీ వివేచను వాడుకోవచ్చు. అయా, నువ్వు అంతా చేసావు కానీ చేసి మాత్రం ఏంటి ఉపయోగం? అంతా చేస్తావు కానీ ఏం చేయాలన్నా నీ పర్మిషన్ తీసుకోవాలి, ఏం చేయాలన్నా నువ్వు సంతకం పెట్టాలి, ఏం చేయాలన్నా నువ్వు రిమోట్ బటన్ నొక్కాలి. అలా చేయలేదు, అలా చేయలేదు. స్వేచ్ఛ కలిగిన వాడిగా చేశాడు, ఆలోచించగలిగిన వాడిగా చేశాడు, నిర్ణయాలు తీసుకోగలిగిన వాడిగా చేశాడు. దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు. పరలోకంలో కూడా మనకు ఫ్రీ విల్ ఉంటుంది. మనం చెప్పు జాతల్లో లేకపోతే కంప్లీట్ గా కంట్రోల్లో, హోల్లో, ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుడు చేయలేదు. స్వేచ్ఛను ఇచ్చాడు, తినవచ్చు. నీ చాయిస్, నీ చాయిస్. దేవుడు మనిషికి స్వేచ్ఛనివ్వటం. ఈరోజు మనం మాట్లాడుతున్న ఇండిపెండెన్స్, స్వతంత్రం, పోరాటాలు దేనికోసం? మాకు ఫ్రీడమ్ కావాలి. మాకు ఫ్రీడమ్ కావాలి. దేవుడు మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. 10వ ఆశీర్వాదం దేవుడు మనిషికి సహకారమిచ్చాడు. ఈ సహకారం ఎంత గొప్పదంటే, పేరెంట్స్ కంటే గొప్పది, ఫ్రెండ్స్ కంటే గొప్పది, జీవిత భాగస్వామి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాడి కొరకు చేయుదననుకుని. సాటి అయిన సహాయం, మనిషికి ఒక తోడు, మ్యాన్ కి విమెన్, విమెన్ కి మ్యాన్. సహకారం దేవుడిచ్చాడు. అవసరం అని దేవుడిచ్చాడు, అవసరం దేనికి దేవుడిచ్చాడు? 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కటి ఎముకలను ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆదామునద్దుకు తీసుకొచ్చాడు. అడిగాడు ఆదాము, నిజంగా జస్ట్ మన బాడీ కోసం ఆలోచిస్తామంటే అసలు ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి? ఆర్గన్స్ అన్ని మన ప్రమేయం లేకుండా గుండె పనిచేస్తూ ఉంటుంది, లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి, కిడ్నీస్ పనిచేస్తూ ఉంటాయి, అన్ని ఎంత బాగా పనిచేస్తూ ఉంటాయో అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఆయన జ్ఞానం, ఆయన జ్ఞానం. వయసు వచ్చేసరికి ఒక సహకారి కావాలి, మనం పిల్లల్ని కనడానికి మనకు ఒక సహకారి కావాలి. మన జీవితంలో ఇంకొకరు ఎవరు పాత్ర తీసుకోలేరు, మన ప్రైవేట్ లైఫ్ లోకి రాలేరు, కానీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఎంత చక్కటి సలహాలు ఇస్తారు, ఎంతగా ఎవరు మనకి చెప్పలేని చెప్పగలుగుతారు. దేవుడు అవసరం అని చెప్పి పార్ట్నర్ ఇచ్చాడు. గొప్ప ఆశీర్వాదం ఆదాముకు అవ్వ సహకారి. 11వ ఆశీర్వాదం దేవుడు మనకిచ్చింది, 2వ అధ్యాయం 19వ వచనం ఏం చదువుతామంటే, పేరు పెట్టు బాబు అంటే మొత్తం పేర్లు పెట్టేశాడు. ఎంత జ్ఞానం ఇచ్చాడో, ఎంత జ్ఞానం ఇచ్చాడో ఆమెకి, ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఇంకా మాట్లాడితే వాటితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, వాటితో కలిసి ఉంటున్నాడు, వాటితో మాట్లాడుతున్నాడు, వాటికి పేర్లు పెడుతున్నాడు. 12, మనిషికి ఏ అవసరత లేకుండా చేశాడు, కనీసం బట్టలు కుట్టుకునే అవసరత కూడా లేకుండా చేశాడు, దేనికోసం చింతించాల్సిన పని లేకుండా చేశాడు, నాకు ఇది లేదు, నాకు ఇది కావాలి అన్న కొదివేది లేకుండా అన్ని ఇచ్చి ఫ్రీ బర్డ్గా దేవికి బానిస కాకుండా, ఏ నీడు లేకుండా, ఏ అవసరత లేకుండా దేవుడు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు ఏమి ఇచ్చాడు, ఎలా చేశాడు అన్న చదివితే మనం ఆయన పాదాలు ముద్దు పెట్టుకోకుండా ఉండలేము, ఆయన స్తుతించకుండా ఉండలేము. ఏడు ఎంత ప్రత్యేక ఇచ్చావు. అవును అవును, తన పోలికనిచ్చాడు, ఆశీర్వదించాడు, అధికారం ఇచ్చాడు. ఎంత అద్భుతంగా దేవుడు మనం చేశాడో వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆహారాన్ని ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, మరణం లేని జీవితాన్ని ఇచ్చాడు, ఏదైనా తోటనిచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు, పార్ట్నర్ని ఇచ్చాడు, నేచర్నిచ్చాడు, ఇది అవసరం అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఉన్న జీవితంలో అవన్నీ లేవు, అవన్నీ డ్యామేజ్ అయిపోయి అవన్నీ పాడు చేసేసుకున్నాం. ఎందుకు ఈ సహవాసాన్ని మనం కట్టుకుంటున్నాం? ఎందుకు నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి? ఎందుకు నువ్వు దేవుని కొరకు తెలుసుకోవాలి? ఎందుకు నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వాలి అంటే, ఏదో డబ్బులు వస్తాయి, ఏదో జబ్బులు పోతాయి, ఏదో కష్టాలు పోతాయి, అవన్నీ వాస్తవమే గాని సిల్లీ థింగ్స్. జబ్బు పోతే మళ్ళా జబ్బు వస్తుంది, డబ్బులు బాగా వస్తే రేపు వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు, అవేవి జీవితానికి పరిష్కారం కావు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో నీకు దక్కిన భాగ్యం ఏంటంటే, అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. దేవుడు మొదట్లో చేసినప్పుడు అద్భుతంగా చేశాడు, మధ్యలో 3వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. 13వ ఆశీర్వాదం దేవునితో ఇది మిస్ అయ్యా. 13వ ఆశీర్వాదం దేవునితో సహవాసం ఎంత బాగుంటుందో. 3వ అధ్యాయం 8వ వచనం చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరాన్ని విని. దేవుడితో మనుషులు మాట్లాడుతున్నారు, మనుషులతో దేవుడు నడుస్తున్నాడు, దేవుడు మనుషులు కలిసి ఉన్నారు, దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు. ఇవి దేవుడు మనకిచ్చిన, ఆదిలో మనకిచ్చిన 13 రకాలైన ఆశీర్వాదాలు. అయితే ఈరోజు మనం ఎందుకు ఎట్లాగ అయిపోయో, మన జీవితం ఎందుకు ఎలా మారిపోయింది అన్న మాట దగ్గర పాపం మన 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 ఆశీర్వాదాలన్నింటినీ చిదిమేసింది, పాడు చేసింది. అన్నిటినీ కోల్పోయాం, అన్నిటినీ నష్టపోయాం. ఏం కోల్పోయాం, మేం కోల్పోయాం? వాక్యం అంటుంది 3వ అధ్యాయంలో సర్పం మోసంలో పడ్డ తర్వాత ఏమొచ్చింది? 3వ అధ్యాయం 16వ వచనం ఆయన స్త్రీతో అంటున్నాడు, నీ ప్రయాసం. ఇప్పుడు దాకా ఇది లేదు, ప్రయాస అన్న మాట లేదు, కష్టం అన్న మాట లేదు, శ్రమ అన్న మాట లేదు. కష్టము శ్రమ బాధ ఆ మాటలు లేవు, ఆ మాటలు లేవు. లేబర్ లేబర్ ఆ మాట లేదు. ఎప్పుడైతే వాడు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, వాడు మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడో, ఎప్పుడైతే మనం వాడి మాట విన్నాము, ఆది తల్లిదండ్రులు వాడి మాట విన్నారో, అప్పుడు దాకా కుదువ అంటూ ఏది లేదు, కష్టం అంటూ ఏది లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. దాన్ని వాళ్ళు కోల్పోయారు. ప్రయాసం వచ్చింది. 3వ అధ్యాయం 16వ వచనంలో నీ ప్రయాసము అన్నాడు. 17వ వచనం చివరి మాట, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందు. తినాలి తినాలి, తినడానికి కష్టపడాలి, రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడాలి. కష్టపడ్డది తినడం కోసం, తిన్నది మళ్ళా ఇట్టి అరిగిపోద్ది, మళ్ళా తినడం కోసం మళ్ళా కష్టపడాలి. బాబు దేనికోసం నీ పరుగు అంటే పొట్ట పోషించుకోవడం కోసం, కడుపు నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం ఎంత కష్టపడుతున్నావు అంటే దానికి వర్ణన తీర్థం. అది డిఆర్డీఏనా, అది పోలీస్ డిపార్ట్మెంటా, అది మెడికల్ డిపార్ట్మెంటా, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఉద్యోగము ఆశీర్వాదము అని లోకం నమ్మబలుగుతా ఉందినో, నువ్వు రాజకుమారుడు, నీకేం కర్మ? ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకేంటి? నువ్వు దేవుని కుమారుడివి, కష్టపడాల్సిన కర్మ నీకేంటి? శ్రమ పడాల్సిన కర్మ నీకేంటి? పొట్ట నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి నానా అగచాట్లు పడాల్సిన కర్మ నీకేంటి? అలా దేవుడు చేయలే. దేవుడు విలువ తెలియలేదు కాబట్టి ఆయన విలువ ఏంటో తెలియడానికి, సరే నా విలువ నీకు తెలిస్తే నా దగ్గరికి రా అని చెప్పి మెడబట్టుకుని బయటికి గెంటేస్తే అప్పుడు రోడ్డు మీద పడ్డాం. అప్పుడు దాకా జమీందారి పిల్లలు, మహారాజు పిల్లలు, ఏం లోటు లేదు, ఏం కష్టం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంట్లోంచి బయటకు వచ్చేసాం, తిండి తిప్పల కోసం అగజాట్లు పడుతున్నాము. ఇట్లాగ ఎంతకాలం తిండి కోసం పరిగెట్టి 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 ఆ చిల్లు చెంచి నింపుకోవడానికి నానా కష్టాలు పడి, ఆ పొట్ట పోషించుకోవడానికి నానా కష్టాలు పడి, అలాగే పరిష్కారం వెతుక్కుంటాం. బుర్ర పనిచేస్తే ఎక్కడ తప్పు జరిగిందో అర్థమైతే, ఎవరికి పుట్టావో అర్థమైతే, ఆరంభం నీకు అర్థమైతే, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు అర్థమైతే, నీ మేకింగ్ ఎంత గొప్పదో అర్థమైతే, నీ మేకర్ ఎంత శక్తిమంతుడో నీకు అర్థమైతే, అలాగే లోకంలోకి పరిగెట్టుకొని పోయి పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు అని చెప్పి నానా తంటాలు పడి చివరికి ఏదో ఒక రోజు చచ్చే సమయానికి ఆ డబ్బు వల్ల పరిష్కారం రాక, ఆ ఉద్యోగం వల్ల పరిష్కారం రాక, పరిష్కారం లేకుండా శాపంలో చచ్చి నరకానికి పోయే జీవితం కాక వెనక్కి తిరిగి చూస్తాం, మూలాలు వెతుక్కుంటాం, తప్పు ఎక్కడ జరిగిందో అర్థం చేసుకుంటాం, ఎందుకు ఈ పరిస్థితికి కారణం ఏంటో అర్థం చేసుకుంటాం, మరలా వాటిని దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం కష్టపడాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, రోజుకి 8 గంటలు కష్టపడాలి. బాగా ఉంది, పరిష్కారమా ఇది? ఒకవేళ మన ఉద్యోగాలు మనకు పరిష్కారం ఇస్తే బైబిల్ వదిలేద్దాం, దేవుణ్ణి వదిలేద్దాం. ఎందుకు ఈ సహవాసాన్ని కట్టామంటే, బాబు జీవితానికి డబ్బు పరిష్కారం చూపించలేదు, ఉద్యోగం పరిష్కారం చూపించలేదు, సమస్తానికి దేవుడే కారణం. దేవుడికి దూరం అయిపోయాం కాబట్టి మన కర్మ కాలిపోయింది. దేవుడితో సమాధాన పడదాం,
తిరిగి ఆయన పాదాలు పట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభునందు పొందుకున్న రక్షణ అల్లాట పది కాదు, అన్నిటికంటే ప్రధానమైంది. దేన్నైనా కోల్పోగాని రక్షణ కోల్పోకు, దేనైనా నిర్లక్ష్యం చేయగాని రక్షకుని నిర్లక్ష్యం చేయకు, దేవుణ్ణి అవసరాలకు వాడుకోకు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకోకు, దేవుణ్ణి జీవితంలో ఆప్షన్ గా ఉండకూడదు. ఎప్పుడో గుర్తొచ్చినాడు భక్తి చేస్తానులే అనుకో, అన్నిటికీ పరిష్కారం ఆయనే. లోకానికి తెలియదు, మోసంలో బ్రతుకుతున్నారు. నువ్వు సువార్త విన్నావు, రక్షించబడ్డావు, కానీ రక్షణ ఎంత గొప్పదో నీకు అర్థమైతే, ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, ఖాళీ కుదురుతలేదు కాబట్టి నేను రాలేను, నేను దేవుడితో సహవాసం చేయలేను, సంఘంతో సహవాసం చేయలేను, ఇలాంటి మోసపు మాటల్లో వాడి చేత మరొకసారి మోసపోయి మాట్లాడవు. ఆ రోజు ఏదైనా తోటలో ఏం చూపించి మోసం చేశాడు? పండు తింటావా, తిండి కోసమే మోసపోయాము. ఈ రోజు ఏం చూపించి మోసం చేస్తున్నాడు? మరలా పండు తింటావా, ఉద్యోగం పండు. ఎట్లా బ్రతకాలండి? ఓహో, ఎట్లా బ్రతుకుతావు? డబ్బు ఉంటే బ్రతికేస్తావా? ఉద్యోగం ఉంటే బ్రతికేస్తావా? దండిగా సంపాదిస్తే బ్రతికేస్తావా? అదే నీ జీవితానికి పరిష్కారమా? ఏమి చావు రాదా, తీర్పు రాదా? అదే పరిష్కారం, అదే పరిష్కారం. పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు కదా, ఆయన కదా మనకు విమోచనిచ్చినవాడు, ఆయన కదా మనకు విమోచించినవాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవాలి. 23వ వచనం మనం చదవాలి. ఎలయనగా, పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుడిచ్చిన కృపావరం మన ప్రభువైన యేసు, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం. పాపం వల్ల వచ్చి జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. మన జీవితానికి పరిష్కారం యేసు, మన జీవితానికి పరిహారి యేసు, మనం పోగొట్టుకున్న ప్రతిదాన్ని రాబట్టుకోవడానికి కారణం యేసు. దేనైనా కోల్పో, యేసును కోల్పోకు. దేనైనా పక్కన పెట్టు, యేసును పక్కన పెట్టుకో. వేరొక ఆప్షన్ లేదు, వేరొక దిక్కు లేదు, వేరొక మార్గం లేదు. లోకంలో ఉన్నవారిని యేసు నమ్ముకోండి అని చెప్పడానికి ఈ పదాలు వాడతాం. ఇప్పుడు నా బాధ ఏంటంటే, యేసు నమ్ముకున్నాము, నమ్ముకోవడంతో మన పని అయిపోలా, నమ్ముకోవడంతో మన పని అయిపోలా, నమ్ముకుంటే అక్కడికి సరిపోలా, ఏం చేయాలి మరి? ఏం చేయాలి? కొనసాగాలి, కొనసాగాలి, అందులో నిలవాలి, ఆయన కలుసుకోవడం సిద్ధపడాలి. అది కదా ప్రధానమైంది, అది కదా ప్రధానమైంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులే ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. రక్షించబడ్డావు అయిపోలా, ప్రభు నమ్ముకున్నావు అయిపోలా, బాప్తిష్ణం తీసుకున్నా అయిపోలా, సంఘంలో సభ్యుడి వైపు అయిపోలా, కొనసాగు, నేర్చుకో, మార్చుకో, సిద్ధపడు. పరలోకంలో ఎట్లా ఉండడానికి భూమి మీద ఏ పాఠాలు నేర్చుకోవాలో నేర్చుకో. ప్రధానంగా మాట్లాడుతున్న మాట, సహోదరుని ప్రేమించటం. మూలవాక్యం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట, 3వ అధ్యాయం మాట్లాడుతున్న మాట 10వ వచనం, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. ఎవరట? నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. డబ్బును ప్రేమిస్తున్నాం, మనల్ని ప్రేమించుకుంటున్నాం, దేవుడి కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నాం, పొరుగు వాడి కంటే ఎక్కువగా స్వయాన్ని ప్రేమిస్తున్నాం. అది సాతాను స్వభావం. దేవుని నీతిని జరిగించాలి, మనిషిని ప్రేమించాలి, పొరుగు వాడిని ప్రేమించాలి. అది మొదటి నుంచి విన్న వర్తమానం అంటాడు. 12వ వచనంలో కోట్ చేస్తున్నాడు, మనము కయ్యిను వంటి వారిని ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు తన సహోదరుని చంపాడు. ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే, పక్కోడు ఏమైపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు, పక్కోడు ముంచేసైనా నేను బాగుంటే చాలు. ప్రేమ లేని సమాజం, ప్రేమ చల్లారిపోయిన సమాజం, సాతాను మోసం. దేవుడు ప్రేమ ఏ ఉన్నాడో, ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడ్డో. ఎందుకు మీ డిఆర్డీఏ కొరకు పోలీసులు ప్రార్థన చేశారు? ఎందుకు నంద్యాల డిఆర్డీఏ కోసం ఆంధ్ర డిఆర్డీఏలు ప్రార్థన చేశారు? ఎందుకు ఆంధ్ర డిఆర్డీఏ కోసం తెలంగాణ డిఆర్డీలు ప్రార్థన చేశారు? ఎందుకు మనం 159 సహవాసాలను కట్టుకోవడానికి ఆరాట పడుతున్నాం? డబ్బులు సంపాదించడానిక? సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుని సంబంధులమే కాము. అయ్యా, మాకు మోక్ష మార్గం దొరికింది, రక్షణ మార్గం దొరికింది, విమోచన అర్థమైంది, విడుదల అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కావాలి. రోజు నీతో గడుపుతున్నా, లోకాన్ని జయించగలుగుతున్నా, స్వయాన్ని జయించగలుగుతున్నా, మోసగాడు సాతాను మాటలను జయించగలుగుతున్నా, మిగతా వాళ్ళు మోసపోతున్నారు, వాళ్ళకి ఏదైనా చేయాలి అనాథాపుత్రయం. అర్థం చేసుకుందాం. పరిష్కారం యేసుక్రీస్తు ప్రభు, ప్రాబ్లం సాతాను. వాడి మోసం చేత అన్ని కోల్పోయాం. ప్రయాసం వచ్చింది, నేలకు శాపం వచ్చింది, మరణం వచ్చింది. దేవుడు మన కొరకు ఇచ్చిన ఏదేని తోట నుంచి నెట్టివేయబడ్డాము. దేవదేవునితో సంబంధం తెగిపోయింది. ఎన్నో అవసరతలు వచ్చాయి. ఆకులతో మొదలుకొని అన్నిన్ని అవసరతలు కాదు, భయం వచ్చింది, సిగ్గొచ్చింది. ఈ రోజు ఉన్న ప్రతి కష్టాన్ని కొందేర్చుకున్నా సాతాను మాట విని, సాతాను మాట విని. ఈ ఒక్క మాటతో ముగించుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 19వ వచనం, ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మన పతనానికి కారణం ఒకనాడు చూపించిన అవిధేయత. దేవుని మాట వినలేదు, దెయ్యం మాట విన్నాం. ఈ రోజు కూడా దేవుని మాట వింటలేదు, లోకం మాట వింటున్నాం, డబ్బు మాట వింటున్నాం అన్నది నీ పరిస్థితి అయితే మాత్రం మరలాను మోసపోయావు. దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు అర్థం చేసుకుని సమయం లేదని చెప్పి బిజీ అని పరిగెడతా ఉంటే అలా మోసపోయినట్టు. విధేయత కోరుతున్నాడు, ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన వద్దకు రావాలి. కాబట్టి పిల్లరా, ప్రతిరోజు ఈ సహవాసం ద్వారా, ప్రతిరోజు పాటలు, వాక్యము, ప్రార్థన ద్వారా మనము దేవునికి దగ్గర కావడానికే ఈ ప్రయత్నం. అందులో భాగంగా 159వ సహవాసంగా మిమ్మల్ని కట్టాడు. మీరు ఎస్ఎఫ్జేలో స్థిరపడడం కాదు, వాక్యంలో స్థిరపడాలి. ఎస్ఎఫ్జేకి కనెక్ట్ అవ్వడం కాదు, దేవునికి కనెక్ట్ అవ్వాలి. దానికి ఎస్ఎఫ్జే మీకు ఒక ప్లాట్ఫామ్. ప్రభు సహవాసాన్ని ఆత్మీయంగా, ప్రత్యేకంగా దేవుళ్ళు వర్ధిల్లినట్లుగా, విధేయతలు వర్ధిల్లినట్లుగా, యేసుక్రీస్తు ప్రభులో బలపడినట్లుగా స్థిరపరచాలి అన్నది నా ప్రార్థన. అటు కృప ప్రభు ఈ సహవాసానికి మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.